ఓం శాంతి. మురళీ డేట్ 10/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, దేహ అభిమానాన్ని వదలండి, ఆత్మ అభిమానిగా అవ్వండి. ఆత్మ అభిమానులే ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. ఏ సత్సంగానికెళ్లినా ఆత్మజ్ఞానం పరమాత్మజ్ఞానం వినరు. కేవలం ఇక్కడ మాత్రమే బాబా ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది చదువు, ఇక్కడ లక్ష్యం ఉంటుంది. ఇంకా ఏ సత్సంగంలో చదువు ఉండదు, లక్ష్యం కూడా ఉండదు. మనుష్యులు దేవతగా మారాలి అంటే ఒక్క బాబా చెప్పే శ్రీమతం పైన నడవాలి. ఈ కళ్యాణకారి సంగమ యుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా తయారు చేసుకోవాలి, బుద్ధిని బంగారంగా మార్చుకోవాలి. పతిత బుద్ధి పావనంగా కావాలి అంటే 7 రోజులు బట్టీలో కూర్చోవాలి. నరుడు నుండి నారాయణుడిగా కావాలి అంటే సత్యమైన బాబా చెప్పే సత్యం నారాయణ కథ వినాలి. ఈ సత్యం నారాయణ కథ నరుడు నుండి నారాయణుడిగా తయారు చేస్తుంది. బాబా మనకు అనేక ఖజానాలిచ్చారు, కాని దాన్ని నిజాయితీగా ఉపయోగించండి. శ్రీమత మనుసారంగా సమయము, మాట, కర్మలు, శ్వాస, సంకల్పాలు ఇవన్నీ పరమతం పైన వాడకండి. చెడు స్నేహంలోకొచ్చి వృధా చెయ్యకండి. స్వచింతనకు బదులు పరచింతన చేయకండి. పరచింతన చేశారు అంటే స్వమానానికి బదులు అభిమానంలో వచ్చారు అంటే శ్రీమతానికి బదులు మన్మతం పైన నడిచారు అంటే నిజాయితీ పరులు అనరు. బాబా మనకిచ్చిన ఖజానాలన్నీ విశ్వ కళ్యాణం కోసం లభించాయి. విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించే వారిని నిజాయితీ పరులు అంటారు. మాయతో వ్యతిరేకించండి, కాని దైవీ పరివారంతో కాదు. ఎవరం మనం? నిజాయితీ పరులం. మన సమయము, మాట, కర్మలు, శ్వాస, సంకల్పాలు అన్నీ కూడా బాబా శ్రీమతమనుసారంగా నడపాలి. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి. దేహ అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు అని అంటారు. ప్రశ్న, పిల్లలైన మీరిప్పుడు ఏ సత్సంగానైతే చేస్తున్నారో అది ఇతర సత్సంగాల కంటే భిన్నమైనది, ఎలా? జవాబు, ఈ ఒక్క సత్సంగంలో మాత్రమే మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానం వింటారు. ఇక్కడ చదువు ఉంటుంది, లక్ష్యం కూడా ఎదురుగా ఉంటుంది. ఇతర సత్సంగాలలో చదువు ఉండదు, ఏ లక్ష్యము ఉండదు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు వింటున్నారు. మొట్టమొదట బాబా తెలియచేస్తున్నారు, ఎప్పుడు కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దేహమని భావించకండి. దేహ అభిమానం కలిగిన వారిని అసూరి సాంప్రదాయం వారు అని అంటారు. ఆత్మ అభిమానులను ఈశ్వరీయ సాంప్రదాయం వారు అని అంటారు. ఈశ్వరుడికి దేహమే లేదు. ఈశ్వరుడు సదా ఆత్మ అభిమానిగానే ఉంటారు. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మ. ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ అంటే సుప్రీం. మానవులు భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు అని అన్నప్పుడు వారి బుద్ధిలోకి నిరాకార లింగం రూపమొస్తుంది. నిరాకార లింగానికి పూజ కూడా చేస్తారు. వారు పరమాత్మ లేక ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు. వారు కూడా ఆత్మనే, కాని అత్యంత శ్రేష్టమైన ఆత్మ. వారు జనన మరణాలలోకి రారు. మిగిలిన వారందరూ పునర్జన్మలు తీసుకుంటారు. మిగిలిన వారందరూ వారి రచన. రచయిత నిశ్చయంగా ఒక తండ్రి. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి రచననే. మనుష్య సృష్టి అంతా వారి రచనయే. తండ్రిని రచయిత అని అంటారు. పురుషుణ్ణి కూడా రచయిత అని అంటారు. స్త్రీని దత్తత తీసుకుంటారు. తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తారు, పాలన చేస్తారు, వినాశనం చెయ్యరు. ఇతర ధర్మ స్థాపకులు కూడా రచిస్తారు, పాలన చేస్తారు, ఎవరూ వినాశనం చెయ్యరు. పరమాత్ముణ్ణి అనంతమైన తండ్రి అని అంటారు. ఎలాగైతే ఆత్మ బిందు రూపంలో ఉంటుందో అలా పరంపిత పరమాత్మ కూడా బిందు రూపంలో ఉంటాడు. భక్తి మార్గంలో పూజ చేసేందుకు పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. బిందుకి పూజ ఎలా జరుగుతుంది? భారతదేశంలో రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. మట్టితో శివలింగాన్ని శాలిగ్రామాలను చేసి పూజిస్తారు. దానిని రుద్ర యజ్ఞము అని అంటారు. వాస్తవానికి దాని పేరు రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. ఈ మాట శాస్త్రాలలో కూడా వ్రాసి ఉంది. పిల్లలకు బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతర సత్సంగాలలో ఆత్మ పరమాత్మల జ్ఞానం ఎవరిలోనూ లేదు, ఎవరూ ఇవ్వలేరు. అక్కడ ఒక లక్ష్యం అనేది ఉండదు. పిల్లలైన మీరిప్పుడు చదువును చదువుతున్నారు. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. శరీరం ద్వారా పాత్ర వహిస్తుంది. ఆత్మ అశరీరి కదా. నగ్నంగా వచ్చాము, నగ్నంగా వెళ్ళాలి అని కూడా అంటారు. శరీరాన్ని ధారణ చేశాము, మళ్లీ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. ఈ బాబా కూర్చొని పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. భారతదేశంలో సత్యగం ఉండేదని, దేవీ దేవతలు రాజ్యం చేసేవారు, ఒకే ధర్మం ఉండేదని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా భారతవాసీలకు తెలియదు. బాబాని ఎవరైతే తెలుసుకోలేదో వారికి ఇంకా ఏమీ తెలియదు. ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదు అని చెప్పేవారు. రచయిత అనంతమైన తండ్రి. వారికి మాత్రమే రచన ఆది మధ్య అంతముల గురించి తెలుసు. ఆదిని ప్రారంభమని, మధ్య సమయాన్ని మధ్యమము అని అంటారు. ఆది అంటే సత్యగం, దీనిని పగలు అని అంటారు. తర్వాత మధ్యమం నుండి అంతమం వరకు రాత్రి అని అంటారు. సత్యత్రేతాయగాలు పగలు, స్వర్గం అద్భుతమైన ప్రపంచం, అందులో లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు. దీని గురించి భారతవాసులకు తెలియదు. బాబా ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను. ఈ సమయంలో మనుష్యులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు. బాబా ఆత్మ అభిమానులుగా చేస్తారు. ఆత్మంటే ఏంటో కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. మనుష్యులకు ఏమీ తెలియదు. బ్రుకుటి మధ్యలో నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటారు. కాని అది ఏమిటో, దానిలో పాత్ర ఎలా నిండి ఉందో వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు బాబా అర్థం చేయించారు. భారతవాసులైన మీరు 84 జన్మల పాత్ర చెయ్యాల్సి వస్తుంది. భారతదేశమే శ్రేష్టమైన ఖండం. మనుష్యులందరికీ ఇది తీర్థస్థానం. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా ఇక్కడకు వస్తారు. రావణ రాజ్యం నుండి ముక్తిని కలిగించి మార్గదర్శకులై తీసుకువెళతారు. మానవులు కూడా ఇలాగే చెప్తారు. కాని వారికి అర్థం ఏమాత్రం తెలియదు. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతలు ఉండేవారు. వారే మళ్లీ పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. భారతవాసులే దేవతలుగా, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు 7 రోజులు పడుతుంది. పతిత బుద్ధిని పావనంగా చెయ్యాలి. ఈ లక్ష్మీనారాయణులే పావన ప్రపంచంలో రాజ్యం చేసేవారు కదా. వారి రాజ్యమే భారతదేశంలో ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు, ఒకే రాజ్యం ఉండేది. భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది. వజ్ర వైడూర్యాల భవనాలుండేవి. తర్వాత రావణ రాజ్యంలో పూజారులుగా అయ్యారు. మళ్లీ భక్తి మార్గంలో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు. సోమనాథుని మందిరం ఉండేది కదా. ఒక్క మందిరమే ఉండదు. ఈ శివుని మందిరంలో ఎన్ని వజ్ర వైడూర్యాలుండేవంటే మహమ్మద్ గజని ఒంటెలపై నింపుకొని తీసుకువెళ్లాడు. అంత సంపద ఉండేది. ఒక్క ఒంట ఏమిటి, లక్షల ఒంటెలను తీసుకొచ్చినా నింపుకోలేనంత తరగని సంపద ఉండేది. సత్యగంలో బంగారము, వజ్ర వైడూర్యాల భవనాలు అనేకం ఉండేవి. మహమ్మద్ గజని అయితే ఇప్పుడొచ్చాడు. ద్వాపరయుగంలో కూడా ఎన్నో భవనాలు మొదలైనవి ఉంటాయి. అవి మళ్లీ భూకంపంలో లోపలకు వెళ్ళిపోతాయి. రావణుడికి ఏ స్వర్ణిమ లంక ఉండదు. రావణ రాజ్యంలో భారతదేశ పరిస్థితి ఇలా అయిపోతుంది. 100% అధర్మము, అసంపన్నంగా, పతిత వికారులుగా అయిపోయారు. కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచము అని అంటారు. భారతదేశం శివాలయంగా ఉండేది, దీనిని అద్భుతమైన ప్రపంచము అని అంటారు. మనుషులు చాలా కొద్ది మందే ఉండేవారు, ఇప్పుడు కోట్లాది మంది మనుషులున్నారు. ఇది ఆలోచించే విషయం కదా. ఇప్పుడు పిల్లలైన మీకిది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయంలో బాబా మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా, బంగారు బుద్ధి ఉన్న వారిగా చేస్తున్నారు. బాబా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు మంచి మతాన్నిస్తారు. బాబా మతానికే మీ గత్తు మత్తు భిన్నమైనది అని మహిమ చేస్తారు. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, నేనిచ్చే శ్రేష్ట మతం ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు కలియుగం పూర్తవుతుంది, పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మనుషులు పూర్తి అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఎందుకంటే శాస్త్రాలలో కలియుగం ఇంకా చిన్న పిల్లగా ఉందని, ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని వ్రాసేశారు. 84,00,000 యోనులని భావించిన కారణంగా కల్పం ఆయువుని చాలా ఎక్కువగా చేసేశారు. వాస్తవానికి కల్ప ఆయువు 5,000 సంవత్సరాలు. మీరు 84,00,000 కాదు, కేవలం 84 జన్మలు మాత్రమే తీసుకుంటారని బాబా అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రికి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. అందుకే ఇవన్నీ భక్తి మార్గంలోనివని చెప్తారు. ఇది అర్ధకల్పం నడుస్తుంది. భక్తి ద్వారా నన్ను ఎవరూ కలవలేరు. ఇది కూడా ఆలోచించవలసిన విషయం. ఒకవేళ కల్ప ఆయువు 100,000 సంవత్సరాలవుతే జనసంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి కదా. క్రైస్తవుల సంఖ్య 2,000 సంవత్సరాలలో ఇంత ఎక్కువగా ఉంది. భారతదేశం అసలైన ధర్మం దేవీ దేవతా ధర్మం, అది కొనసాగుతూ వచ్చి ఉండాలి. కాని ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మర్చిపోయినందున మాది హిందూ ధర్మమని చెప్తారు. హిందూ ధర్మం అనేది లేనేలేదు. భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం విష్ణుపురిలో ఉండేది. ఇప్పుడిది రావణపురి. అదే దేవతలు 84 జన్మల తర్వాత ఏమైపోయారు? దేవతలను నిర్వికారులు అని భావిస్తూ స్వయాన్ని వికారులుగా భావించి వారిని పూజ చేస్తారు. సత్తిగల్లో భారతదేశం నిర్వికారిగా ఉండేది, కొత్త ప్రపంచంగా ఉండేది. దీనినే నూతన భారతదేశము అని అంటారు. ఇది పాత భారతదేశం. కొత్త భారతదేశం అంటే ఎలా ఉండేది? పాత భారతదేశం ఎలా ఉన్నది? కొత్త ప్రపంచంలో భారతదేశం కొత్తగా ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో భారతదేశం కూడా పాతదైపోయింది. ఏ గతి పట్టింది? భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా అయిపోయింది. భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది, అదే భారతదేశం అత్యంత అసంపన్నమైపోయింది, దివాళా తీసింది. అందరి వద్ద భిక్ష మడుగుతున్నారు, ప్రజల నుండి కూడా భిక్ష మడుక్కుంటున్నారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఈ సమయంలో దేహ అభిమానంలోని మనుష్యులకు కొద్దిగా ధనం లభించిందంటే మేము స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు. సుఖధామం అంటే స్వర్గం గురించి అస్సలు తెలియదు, ఎందుకంటే బుద్ధి రాయిగా మారింది. ఇప్పుడు వారిని బంగారు బుద్ధిగా చేసేందుకు 7 రోజుల బట్టీలో కూర్చోపెట్టండి. ఎందుకంటే పతితులుగా అయ్యారు కదా, పతితులను ఇక్కడ కూర్చోపెట్టలేరు. ఇక్కడ పావనంగా అయిన వారే ఉండగలరు, పతితులకు అనుమతినివ్వలేరు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చుని ఉన్నారు. బాబా మనల్ని ఇలాంటి ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. సత్యమైన బాబా మీకు నరుడు నుండి నారాయణుడిగా అయ్యే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానం కేవలం ఒక్క బాబా వద్దనే ఉంది. వారిని జ్ఞాన సాగరులు అని అంటారు, శాంతి సాగరులు, పవిత్రతా సాగరులు అని మహిమ వారి ఒక్కరికే ఉంది. వేరే ఎవ్వరికి ఈ మహిమ లేదు. దేవతల మహిమ వేరు, పరంపిత పరమాత్మ శివుని మహిమ వేరు. వారు మన తండ్రి, తండ్రి అని కృష్ణుడిని అనరు. భగవంతుడనగా ఎవరో ఇప్పటికీ కూడా భారతవాసులకు తెలియదు. కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు. కృష్ణుడు పూర్తి 84 జన్మలని తీసుకుంటారు. సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి, చంద్రవంశం నుండి వైశ్యవంశంలోకి వస్తారు. హంసోసోహమంటే ఏంటి అనేది కూడా మనుష్యులకు తెలియదు. ఆత్మ అయిన నేనే పరమాత్మ అని అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు! భారతదేశానికి ఉన్నతమయ్యే కళ, దిగే కళ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇది జ్ఞానం, అదంతా భక్తి. సత్తిగల్లో అందరూ పావనంగా ఉండేవారు. రాజు రాణుల రాజ్యం నడిచేది. అక్కడ మంత్రులు కూడా ఉండరు, ఎందుకంటే స్వయం రాజు రాణులే అధికారులు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. వారిలో తెలివి ఉంది. లక్ష్మీనారాయణులకు ఎవరి సలహా తీసుకోవలసిన అవసరం లేదు. అక్కడ మంత్రులుండరు. భారతదేశం లాంటి పవిత్ర దేశం ఏదీ లేదు. మహాను పవిత్ర దేశం, దాని పేరే స్వర్గం. ఇప్పుడిది నరకం. నరకం నుండి మళ్లీ స్వర్గంగా బాబానే తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, ఒక్క బాబా చెప్పే మంచి మతం అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. ఈ కళ్యాణకారి సంగమ యుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా బంగారు బుద్ధి ఉన్నవారిగా తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, 7 రోజుల బట్టీలో కూర్చొని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి. సత్యమైన తండ్రి వద్ద సత్యమైన సత్యనారాయణ కథ విని నరుడు నుండి నారాయణుడిగా అవ్వాలి. వరదానం, ప్రతి ఖజానాను తండ్రి ఆదేశమనుసారంగా కార్యంలో ఉపయోగించే హానెస్ట్ లెక్క నిజాయితీ పరులుగా అవ్వండి. బాబా నుండి లభించిన ఖజానాలను బాబా ఆదేశం లేకుండా ఏ కార్యంలోనూ ఉపయోగించని వారినే నిజాయితీ పరులు అంటారు. ఒకవేళ సమయము, మాట, కర్మలు, శ్వాస లెక్క సంకల్పాలని పరమతం లెక్క సాంగత్య దోషంలో వ్యర్థం వైపు పోగొట్టుకున్నారు అంటే, స్వచింతనకు బదులు పరచింతన చేశారంటే, స్వమానానికి బదులు ఏ విధమైన అభిమానంలోకైనా వచ్చారు అంటే, శ్రీమతానికి బదులు మన్మతం యొక్క ఆధారంపై నడిచారు అంటే, వారిని నిజాయితీ పరులు అని అనరు. ఈ ఖజానాలన్నీ విశ్వ కళ్యాణం కోసం లభించాయి కనుక విశ్వ కళ్యాణ కార్యంలోనే ఉపయోగించాలి. నిజాయితీ పరులుగా తయారవటం అంటే ఇదే ఉంది. స్లోగన్ మాయతో వ్యతిరేకించండి దైవీ పరివారంతో కాదు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఆత్మలందరూ ఒకే బేహద్ పరివారం. మీ పరివారంలోని ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితంగా ఉండిపోకూడదు. ఇటువంటి ఉమంగ ఉత్సాహాల శ్రేష్టమైన సంకల్పం సదా మనస్సులో ఉండాలి. మీ ప్రవృత్తులలోనే బిజీగా ఉండకండి. బేహద్ స్టేజ్ పై స్థితి అయి ఉండి బేహద్ ఆత్మల సేవ కోసం శ్రేష్ట సంకల్పాలు చెయ్యండి. ఇదే సఫలతకు సహజమైన సాధనం. ఓం శాంతి.